ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమం మొక్కజొన్న సాగు చేసే విధానం గురించి. ప్రస్తుత సంభాషణలో సుశీలగా భావన, నిర్మలగా శృతి, వ్యవసాయ శాస్త్రవేత్తగా భార్గవి పాత్రలు పోషిస్తున్నారు.
ఏమైంది నిర్మల, రెండు మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను, చాలా విచారంగా కనిపిస్తున్నావు.
ఏం చెప్పమంటావు సుశీల, ఈ ఏడాది పంటలు సరిగా పండక దిగుబడి ఏమీ సరిగా రాలేదు.
అవునా, అయినా వర్షాలు కూడా సరిగా లేవు కదా, అందుకేనేమోలే.
కారణం ఏంటో నాకు తెలియదు గాని నాకేం చేయాలో అర్థమైతలేదు.
ఇంతకీ ముచ్చట విన్నావా?
ఏం ముచ్చటే?
ఈ రోజు మన గ్రామానికి వ్యవసాయ శాస్త్రవేత్త వస్తున్నారంట కదా.
అవునా, ఈ సంగతి నాకు తెలియనే తెలియదు.
అదేందే తెలియకపోవడమేంది, ఊళ్ళో అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు కదా.
అవునా, అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సమస్యలన్నీ వాళ్ళతో చెప్పి తగిన సూచనలు ఇవ్వమని అడుగుతా.
సరే మరి, ఈ పాటికి వాళ్ళు వచ్చింటారు, వెళ్ళి కలుద్దాం పదా.
ఆ పదా వెళ్దాం.
ఇప్పుడు నిర్మల మరియు వ్యవసాయ శాస్త్రవేత్త మధ్య సంభాషణ.
నమస్తే మేడం గారు, మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ
ఏమైందమ్మా?
ఏం చెప్పనమ్మా, నా పొలంలో మొక్కజొన్న దిగుబడి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా వచ్చింది.
అవునా, ఇంతకీ నువ్వు ఎంత కాలం నుండి మొక్కజొన్న వేస్తున్నావు?
మేము 4-5 సంవత్సరాల నుండి మొక్కజొన్ననే వేస్తున్నాం.
అవునా, అయినా అలా ఎలా వేస్తారమ్మా? తరచుగా ఒకే పంటను వేయడం వల్ల భూసార శాతం అనేది తగ్గుతుంది.
అవునా మేడం, మరి దానికి ఏం చేయాలి?
మనం మొక్కజొన్నలో అంతర పంటగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు వేసుకోవచ్చు. అదే పసుపు పండించే ప్రాంతాల్లో అయితే పసుపులో మొక్కజొన్నను అంతర పంటగా వేస్తారు. అయినా మనకు ప్రస్తుతం అనేక రకమైన మొక్కజొన్న వంగడాలు అందుబాటులో ఉన్నాయి.
అలాగా, వీటిలో కూడా రకాలు ఉంటాయా? కొంచెం అవేంటో చెప్పండి మేడం.
ప్రస్తుతం మనకు DHM 111, DHM 113, DHM 115, ప్రియా, మాధురి, కరీంనగర్ మక్క, BPCH6 మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఓహో, ఇన్ని రకాలు ఉంటాయా? ఇన్ని ఉన్నాయన్నారు కదా, మరి వాటి గురించి కొంచెం చెప్పగలరా?
మొదటిగా మనం DHM 111 చూసినట్టయితే, ఈ రకం ఆకుమాడు, కాండము కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. 25-30 క్వింటాలు దిగుబడి ఇస్తుంది ఒక ఎకరానికి. అదే మనం ప్రియా అనే రకాన్ని చూసినట్టయితే, ఇది తీపి మొక్కజొన్న రకం. ఇందులో 24% చక్కెర ఉంటుంది. ఈ రకం 60-70 క్వింటాలు పచ్చికండలను దిగుబడిగా ఇస్తుంది. అదే మనం కరీంనగర్ మక్కా రకాన్ని చూసుకున్నట్టయితే, ఇది ఆకుమాడు మరియు త్రుప్పు తెగుళ్లను తట్టుకుని 30-32 క్వింటాలు దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరానికి.
మేడం, మరి ఇవన్నీ రకాలు పంట చేతికి రావడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
ఇందులో 3 రకాలుంటాయి, దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలను చూసినట్లయితే మనకు ప్రస్తుతం 900 M Gold, 30B7, NK 30, Bio 9681 మొదలైన రకములు. అదే మధ్యకాలిక రకాల్లో అయితే కోహినూర్, ప్రబల్, BISCO 855, JKMH 175, MCH 2 మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అదే స్వల్పకాలిక రకాలను చూసుకున్నట్లయితే Pioneer 3342, KH 5991, JKMH 1701 మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ సిఫారసు చేయబడిన ప్రైవేటు సంకర రకములు.
మరి ఇప్పుడు మేమైతే మొక్కజొన్నను ప్రస్తుతం ఎర్ర నేలల్లో సాగు చేస్తున్నాం. అసలైతే మొక్కజొన్నకు ఎలాంటి నేలలు అనువైనవి?
ఎర్ర నేలలు అనువైనవినమ్మా, కానీ వాటితో పాటు నీరు ఇంకే నల్ల నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో కూడా ఇది బాగా ఎదుగుతుంది.
మొక్కజొన్నను మేలో విత్తనాలు వేసుకుంటాం, కానీ అసలు సరైన సమయం ఏది?
అయ్యో, అట్లెట్లా వేస్తారమ్మా. విత్తనం వేసే కాలం కూడా ఎక్కువ దిగుబడి రావడంలో కీలక పాత్ర వహిస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న జూన్ నుండి జులై 15 వరకు విత్తుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలైతే జులై చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే మనం పంటను రబీలో వేయాలనుకుంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తనాలు వేయొచ్చు. అయితే ఇవి విత్తుకునేటప్పుడు బోదెకు పైనుండి 3వ వంతు ఎత్తులో విత్తుకోవాలి. తరువాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచాలి.
అలాగా మేడం. మేడం, మరి మా దగ్గర వర్షాలు ఒక్కోసారి ఎక్కువగా వస్తాయి, మరోసారి తక్కువగా వస్తాయి. పంటకు అసలు నీరు ఎంత అవసరం అవుతుందో కూడా చెప్పండి మేడం.
మొక్కజొన్నకి సుమారు 500 నుంచి 800 మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది. అయితే పూత మరియు గింజ పాలు పోసుకునే దశ నీటికి బాగా సున్నితం.
మరి నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి?
అలాంటి సమయంలో మనకు అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవచ్చు. బిందు సేద్యం వంటి పద్ధతులను ఉపయోగించుకోవడం వల్ల మనం తక్కువ నీటిని ఎక్కువ ఉపయోగకరంగా వాడుకోవచ్చు.
అలాగా మేడం. మొదట మీరు భూసార శాతం తగ్గడం వల్లనే దిగుబడి తక్కువగా వస్తుందని ఏంటో చెప్పారు కదా, అది కొంచెం స్పష్టంగా చెప్పరు?
అవును, అందుకోసం మనం ఈ భూసార శాతాన్ని పెంచడానికని నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఉపయోగించుకోవాలి. అయితే వీటిని మనం ఎంచుకున్న రకాన్ని బట్టి వేరువేరు మోతాదులో ఉపయోగించాలి. మనం మొదట సాధారణ సంకర రకములను చూసినట్లయితే 72 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను ఉపయోగించుకోవాలి. అయితే ఇది వర్షాకాలంలో. అదే సాధారణ సంకర రకములను మనం యాసంగి కాలంలో వేసినట్లయితే 80 నుంచి 96 కిలోల నత్రజనిని, 32 కిలోల భాస్వరం ను, 32 కిలోల పొటాష్ ను వేసుకోవాలి. అదే ఒకవేళ మనం తీపి మొక్కజొన్నను ఎంచుకున్నట్లయితే వర్షాకాలంలో 60 నుంచి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఒకవేళ దాన్ని యాసంగి సమయంలో అయితే 72 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ వేసుకోవాలి.
కానీ అసలు ఇవన్నీ ఒకేసారి వేయాలా మేడం?
లేదు, అలా వేయకూడదు. మనం మొదట నత్రజని చూసుకున్నట్లయితే 3వ వంతు దుక్కిలో వేసుకోవాలి. ఇంకొక 3వ వంతు పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు, మరి ఒక 3వ వంతు పూత దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. భాస్వరం అయితే మొత్తం దుక్కిలోనే వేసుకోవచ్చు. పొటాష్ అయితే ఒక 1/2 వంతు దుక్కిలో, మరొక 1/2 వంతు పూత దశలో వేసుకోవాలి. అదే జింక్ ను చూసుకున్నట్లయితే ఇది ప్రతి పంట కాలంలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 22 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ను వేసుకుంటే సరిపోతుంది.
అలాగా ఇదంతా సరే, గానీ పొలంలో అసలు కలుపు చాలా అధికంగా వస్తుంది మేడం. అసలు దానికి ఏ కలుపు మందు వాడాలో కూడా చెప్పండి మేడం.
మొక్కజొన్న విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు పంటలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. అయితే దీని కొరకు మనం కొన్ని కలుపు మందులను వాడుకోవచ్చు. సాధారణ మొక్కజొన్న రకమును చూసినట్లయితే అందులో అట్రజని 50% WP, అల్లాక్లోర్ 50% EC, వీటిని 800 గ్రాముల మోతాదులో వేసుకోవాలి. అయితే వీటిని విత్తిన 48 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. జీరో టిల్లేజీ మొక్కజొన్న చూసినట్లయితే అందులో అట్రజన్ 50% WP, గ్లైఫోసెట్ 41% SL లేదా పారాక్వాట్ 24% SL వేసుకోవాలి. అదే మొలచిన కలుపుపై అయితే 2,4-D సోడియం సాల్ట్ 80% WP లేదా 2,4-D ఇథైలిస్టర్ 38% EC లేదా 2,4-D డైమిథైల్ ఎమిన్ 58% SL 350 మిల్లీలీటర్లు. అయితే దీన్ని 500 గ్రాములు మోతాదులో వేసుకోవాలి. దీనిని పంట 30 రోజుల లోపు వేసుకోవాలి.
ఓహో, అలాగా మేడం. కానీ నా పంటలో ఆకులు వడలిపోవడం లేదా పసుపు, నీలం రంగు మరియు ఎరుపు రంగుల్లోకి మారడం జరుగుతుంది, ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటారు?
ఇది మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం వల్లనే జరుగుతుంది.
అలాగా మరి ఏం చేయాలో కూడా చెప్పరాదండి మేడం.
పోషక లోపాలను గుర్తించి మొదట చెప్పిన విధంగా ఎరువులు వేసుకోవాలి. అయితే మనం వాటిని ఇలా గుర్తించవచ్చు. భాస్వరం వలన మొక్క పెరుగుదల తగ్గి ఆకులు ఎరుపుతో కూడిన నీలిరంగులోకి మారుతాయి. అదే జింక్ లోపించినట్టయితే ఆకులు ఈనె మధ్య భాగాలుగా పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగుగా మారుతాయి. బోరాన్ లోపించడం వల్ల క్రొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిన్నగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకుపోయి గుబురుగా కురచగా కనిపిస్తాయి. పొటాషియం లోపించడం వలన మొక్కల క్రింద ఆకులలో మొదలై ఆకు అంచులు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి.
అయితే ఇవే కాకుండా మా పొలంలో ఆకులపై కొన్ని బూడిద రంగుల మచ్చలు, గోధుమ రంగులు మరియు ఎరుపు రంగులతో మచ్చలు ఏర్పడుతున్నాయి, అవి కూడా పోషక లోపాల వల్లనే అంటారా?
అయ్యో, అట్లా మచ్చలుగా ఏర్పడుతున్నాయంటే అవి పోషక లోపాల వల్ల కాకపోవచ్చు, దానికి తెగుళ్లు కారణమయ్యుండొచ్చు.
అలాగా అయితే ఈ తెగుళ్ల లక్షణాలను ఎట్లా గుర్తించాలో కూడా జర చెప్పండి మేడం.
మొక్కజొన్నలో టర్సికం ఆకుమాడు తెగులు, మేడన్ ఆకుమాడు తెగుళ్లు, త్రుప్పు తెగుళ్లు, పాము పొడ తెగుళ్లు, బూజు తెగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ టర్సికం ఆకుమాడు మరియు మేడన్ ఆకుమాడు తెగులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే వీటిని గుర్తించవచ్చు. టర్సికం ఆకుమాడు తెగుళ్లు ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద మరియు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. అదే మేడన్ ఆకుమాడు తెగుల వల్ల ఆకులపై చిన్న కోలగా ఉండి ఎరుపు మరియు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అయితే వీటిని మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే అదుపులో ఉంచవచ్చు. అవునమ్మా, మీకు ఇంకేమైనా సమస్యలున్నాయా?
లేకపోవడం ఏంటి మేడం, ఈ పురుగులతో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం పురుగులో ఏంటో గాని పొలం అంతా నాశనం చేస్తున్నాయి.
మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు, పెనుబంక, లద్దె పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో కాండం తొలుచు మరియు పెనుబంక అత్యంత నష్టం కలిగిస్తాయి.
మరి వాటిని అదుపులో పెట్టడానికి ఏ పురుగుల మందులను వాడాలో కూడా చెప్పండి.
కాండం తొలుచు పురుగు లక్షణాలు ఇవి: విచ్చిన ఆకులపై రంధ్రాలు వరుస క్రమంలో గమనించవచ్చు. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి గొడ్డు మొక్కగా ఏర్పడుతుంది. పేనుబంక యొక్క లక్షణాలు ఇవి: తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకుపోతాయి. మొక్క గిడిసబారిపోతుంది. మొక్కలపై తేనె లాంటి జిగురు పదార్థం కనబడుట ప్రధాన లక్షణము. కాండం తొలుచు పురుగును అదుపులో ఉంచడానికి మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరాంట్రానిలిప్రోల్ 20 SC 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పంట మొలిచిన 10 నుండి 12 రోజుల సమయంలో పిచికారీ చేయాలి. అక్షింతల పురుగులు, సిర్ఫిట్స్ లేక వింగ్స్ వంటివి పేనుబంకను అదుపులో ఉంచుతాయి. అవసరమైతే మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మరి ఇదంతా చేయడం వల్ల మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం?
మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 21.6 క్వింటాల దిగుబడి వస్తుంది. అయితే మనం మన తెలుగు రాష్ట్రాలను గమనించినట్లయితే మొక్కజొన్నను చాలా అధికంగా పండిస్తారు. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీలో వేసే పంటకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అదే కాకుండా రబీలో వేసే పంటలకు చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. 1 ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. అయితే సాగు ఖర్చులు పోను మనకు సుమారు 22,000 వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మొక్కజొన్నను సాగు చేసే విధానం గురించి మాకు సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నుంచి మీరు చెప్పిన విధంగా మొక్కజొన్నను సాగు చేస్తాం.
అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది ఏమీ లేదు, చెమటను చిందించగలిగితేనే సాధ్యం కానిది ఏమీ లేదు.
ఈరోజు మన చేను కబుర్ల అంశంలో ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య లాభాలంటో తెలుసుకుందాం. ఉల్లిపాయ భారతీయ వంటకాలలో చాలా ముఖ్యమైనది. వివిధ రకాలైన కూరలు తయారు చేయడంలో దీన్ని వాడతారు. కూరలకే కాదు ఆరోగ్యానికి కూడా ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. అందుకనే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఆ మేలేంటో ఇప్పుడు చూసేద్దాం. దంతాల నొప్పి, దంతాల నుంచి రక్తం కారుతుంటే ఉల్లిపాయలను పేస్ట్లా చేసి దంతాలపైన రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గును నివారించడంలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమ భాగంలో తీసుకొని రెండూ బాగా కలిపి తీసుకోవడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే చెవుపోటుకు ఉడికించిన ఉల్లిపాయ నుంచి తీసిన రసాన్ని చుక్కలకే వేస్తే బాధ తొందరగా తగ్గుతుంది. ఉల్లిగడ్డలలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఉల్లిగడ్డ రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. ఉల్లిగడ్డ రసం నల్లటి మచ్చలను కూడా తొలగిస్తుంది. ఉల్లిగడ్డలలో ఉండే యాంటీబయాటిక్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు మన దగ్గరికి జబ్బులు రాకుండా చేస్తాయి. ఉల్లిగడ్డ రసంలో శరీరానికి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. వీటితో పాటు నీరుల్లిపాయను ముక్కు దగ్గర ఉంచుకుంటే బాష్పవాయువు వలన అపాయం ఉండదు. తెల్ల ఉల్లి రసంలో సైంతవ లవణం కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ఉల్లిగడ్డలు కొన్ని క్యాన్సర్ కణాలను దరిచేరనియ్యవు. నీరుల్లిపాయ రసం వంటికి రాస్తే వడదెబ్బ నుండి తేరుకుంటారు. శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కళ్ళకు మంచి టానిక్లా కూడా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉల్లిగడ్డలను వైద్య ఆరోగ్య సంస్థలు టాబ్లెట్స్ తయారీలో కూడా వాడుతున్నారు. అంతేకాదు, బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్ డయేరియా రాకుండా కాపాడుతుంది. మనుషుల శరీరంలో ఉండే ఫెరాడికల్స్ ను నివారించగల యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలో మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుందని కొంతమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు. అంతేకాకుండా ఉల్లిపాయ దంతాల ఆరోగ్యానికి కూడా మంచిది. దంత క్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోట్లో వేసుకుని 2-3 నిమిషాలు నమలడం వలన నోటి నలుమూలల్లో ఉన్న సూక్ష్మ క్రిములు దంత సంబంధిత క్రిములు నశింపచేస్తాయి. పంటి నొప్పితో బాధపడే వాళ్ళు ఆ పంటికి లేదా చిగురుకు చేరువులో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ హృదయ ఆరోగ్యాల చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ శరీరంలోని రక్తం పలచిగా ఉండి కణాలన్నింటినీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది మరియు రక్తం గడ్డకట్టకుండా రక్త కణాల నుండి ఎర్ర రక్త కణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియోవాస్కులర్ వ్యాధులు దారితీయవచ్చు. గుండె జబ్బులతోనూ బీపీతోనూ బాధపడే వాళ్ళు రోజు 100 గ్రాములు ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. ఇది దగ్గును కూడా నివారిస్తుంది. ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటినీ సమ భాగంలో తీసుకుని 2 బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అలాగే మనం ఉల్లిపాయను కీటక నివారణగా కూడా ఉపయోగించవచ్చు. కీటకాలు కుట్టినప్పుడు, ఉదాహరణకు తేనెటీగ కుట్టినప్పుడు, తక్షణ నొప్పి నివారణగా ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో పూయాలి. తాజా ఉల్లిపాయ రసం లేదా పేస్ట్ పురుగులు కుట్టడం మరియు తేలు కుట్టడం కోసం బాహ్యంగా అప్లై చేయడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే ఉల్లిపాయ క్యాన్సర్ నివారణను కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ విజయవంతంగా క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చెవు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చెవులు గింగురమంటున్నప్పుడు ఉల్లి రసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే చాలా మంచిది. రక్తహీనతకు చికిత్స వంటిది. ఉల్లిపాయను పటికబెల్లం మరియు నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత పరిస్థితుల నుండి బయటపడవచ్చు. అలాగే ఉల్లిపాయలు తినడం ద్వారా రక్తం అభివృద్ధి చేయవచ్చు. ఉల్లిలోని ఐరన్ ని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది. పొట్టు నొప్పి నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉండటం వల్ల స్టమక్ అప్సెట్ నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు గ్యాస్ట్రో సిండ్రోమ్ సంబంధిత నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయ మూత్రకోశ వ్యాధుల నుండి కూడా నివారణ కల్పిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పితో బాధపడే వారికి ఉల్లిపాయ గణనీయమైన ఉపశమనం అందిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయలు నీటిలో వేసి బాగా మరిగించి 6 లేదా 7 గ్రాముల నీటిని తప్పనిసరిగా తాగడం వలన ఉపశమనం పొందవచ్చు. ఆస్తమా. ఉల్లిపాయ సల్ఫర్ రిచ్ కాంపౌండ్స్ కలిగి ఉంటుంది. వైద్య అధ్యయనాలు ఈ సల్ఫర్ సమ్మేళనాలు బహుశా ఒక ఆస్తమా పరిస్థితి దారితీసే జీవరసాయన గొలుసు నిర్మాణాన్ని నిలిపివేస్తుందని బహిర్గతం చేసింది. ఎక్కువ దగ్గుతో బాధపడే రోగిలో దగ్గు వల్ల నోట్లో తడి ఆరిపోవడం సహజం. ఇలా తడి ఆరిపోకుండా నోటిని ద్రవీభవన సౌకర్యాలను అందిస్తుంది. చలనం లేని రోగి తిరిగి కోలుకునేలా చేయడంలో మరియు శక్తిని తిరిగి పొందడానికి ఉల్లిపాయ రసాన్ని వారికి అప్లై చేస్తారని చెప్పబడింది. అలాగే ఉల్లిపాయ కామర్ల వ్యాధిని కూడా నివారిస్తుంది. ఉల్లిపాయ ముక్కలను 4 గంటలకు తీసుకొని నీటిలో వేసి రాత్రంతా నానపెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం చిటికెడు ఉప్పు మరియు చిటికెడు పెప్పర్ వేసి తాగాలి. ఇది ఒక పాత పద్ధతి అయినా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఉల్లిపాయ ఫైల్స్ నివారణలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైల్స్ తో బాధపడుతున్న వారు 30 గ్రాములు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి అందులో 60 గ్రాములు పంచదార కలుపుకొని రోజుకు 2 సార్లు చెప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ మూత్రపిండాల్లో రాళ్లు కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజు ఉదయం పూట తింటే రాళ్లు కరిగిపోతాయి. అలాగే శరీరంలోని వేడిని తగ్గించడంలో ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. శరీరంలో ఉన్నట్లుండి ఏర్పడే వేడిని వెంటనే తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడపైన పూయాలి. ఇది మొత్తం శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. క్రమమైన ఋతుక్రమం కోసం ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది. క్రమమైన ఋతుక్రమం పొందాలంటే ఉల్లిపాయ రసంలో బెల్లం కలిపి జ్యూస్లా తయారు చేసి తాగాలి. ఇది చాలా సహజ సిద్ధమైన పద్ధతి. కాలిన గాయాలను నయం చేస్తుంది. కాలిన చిన్న చిన్న గాయాలను నివారించడానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గం. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తే చల్లబరుస్తుంది, బొబ్బలను నిరోధిస్తుంది మరియు కాలిపోయిన చర్మంకు అంటురోగాలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఇంతవరకు మనం ఉల్లితో కలిగే లాభాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మునగాకు తినడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వంటలకు గుమగుమలను అందించి రుచికి ఆరోగ్యం కల్పించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకో దగ్గది మునగ. మునగ కాడల్ని చారు, సాంబార్, కూర, పచ్చడి ఇలా రకరకాల వంటలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కాడలతోనే కాకుండా మునగ ఆకును వంట చేసుకుని తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. గృహ వైద్యంలో మునగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు అమ్మమ్మలకు బాగా తెలుసు. నిజానికి ములక్కాయల వలన ఉపయోగం తక్కువ. మునగ ఆకు వైద్య సంబంధమైన ఒక గొప్ప ఔషధి. అందువలన మునగ ఆకు గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా మునగాకు కడుపు నొప్పితో బాధపడే వారికి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే ఈ మునగాకులోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. మునగ ఆకులో ఉన్నంతగా ఏసి విటమిన్లు మరే ఏ ఇతర ఆకుల్లోని ఉండవు. సున్నము, భాస్వరము, ఇనుము తగినంత ఉన్నాయి. 100 గ్రాముల మునగ ఆకులలో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి. పిండి పదార్థాలు 13.4 గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 1.7 గ్రాములు, మాంసకృతులు 6.7 గ్రాములు, సున్నం 440 మిల్లీగ్రాములు, భాస్వరం 70 మిల్లీగ్రాములు, ఇనుము 7 మిల్లీగ్రాములు, పీచు పదార్థాలు 0.9 మిల్లీగ్రాములు. ఇన్ని గుణాలున్న మునగాకు అనేక ఆరోగ్య సమస్యలకు ఒక దివ్య ఔషధంగానే చెప్పవచ్చు. మునగాకుల్లో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధంగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ 8 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పుడు మునగాకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, బిర్యాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచడానికి మునగాకు చాలా ఉపయోగపడుతుంది. వివిధ రకాల వ్యాధులతో పోరాడడానికి మీకు తగినంత వ్యాధి నిరోధకత అవసరం అవుతుంది. కాబట్టి మీ వ్యాధి నిరోధకతకు బలోపేతం చేయడానికి నెలలో 1 లేదా 2 సార్లు మునగాకు తీసుకోవడం చాలా మంచిది. ఎముకలను బలోపేతం చేస్తుంది. మునగాకు యొక్క మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. మునగాకులో కాల్షియం మరియు ఇతర పోషకాలు అధికంగా ఉండి మీ ఎముకలను బలోపేతం చేస్తాయి మరియు కీళ్ల నొప్పులను నివారిస్తుంది. మునగాకులో మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనం మన శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఈ ఆకులలో ఐరన్ పుష్కలంగా ఉండి ఇది ఎక్కువ ఎర్ర రక్త కణాలను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఇది గొంతు, ఛాతీ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి మనల్ని రక్షిస్తుంది. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది. థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తుందట. మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. మునగాకు కాలేయంలో చేరిన విష పదార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కూడా కరిగిస్తుంది. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు ఒక వరప్రదాయని. అలాంటి వారు విరివిగా మునగాకుని ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లిలతో పాటు పాలు తాగే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. విన్నారు కదా ఉల్లిపాయ మరియు మునగాకుతో కలిగే ఆరోగ్య లాభాలు. ఇక సెలవు. ధన్యవాదములు. ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో చిల్లీ పన్నీర్ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. చిల్లీ పన్నీర్ తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, జీడిపప్పు 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు 1 స్పూను, పచ్చిమిర్చి 1 స్పూను, మొక్కజొన్న పిండి 50 గ్రాములు, మైదా 3 స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1/4 వంతు స్పూను, అజినోమోటో 1/4 వంతు స్పూను, టమాటో సాస్ 1/4 వంతు కప్పు. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ని కడిగి చదరపు ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, అజినోమోటో తీసుకొని నీటితో కాస్త చిక్కగా బజ్జీల పిండిలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. ఇందులో పన్నీర్ ముక్కను ఒక్కోటి చొప్పున ముంచి కాగిన నూనెలో బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. వీటన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో 2 చెంచాల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి సన్నని మంటపైన వేయించాలి. ఆ తరువాత టమాటా సాస్, 2 చెంచాల నీళ్లు, మరికాస్త ఉప్పు కలపాలి. 2 నిమిషాలు అయ్యాక వేయించి పెట్టుకున్న పన్నీని చేర్చి వేయించాలి. మరో 2 నిమిషాలు పొయ్యి కట్టేసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే నోరూరించే చిల్లీ పన్నీర్ రెడీ. విన్నారు కదా చిల్లీ పన్నీర్ తయారీ విధానం. చిల్లీ పన్నీర్ ఆరోగ్య లాభాలు: పన్నీర్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, దంతాలు మరియు ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలు మరియు శరీర భాగాల నొప్పులను తగ్గిస్తుంది. చిల్లీ పన్నీర్ పోషక విలువలు: సోడియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్. విన్నారు కదా శ్రోతలు చిల్లీ పన్నీర్ యొక్క ఆరోగ్య లాభాలు మరియు పోషక విలువలు. వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: తేనెలో ఎంత శాతం వరకు తేమ ఉంటుంది? ఏ 23-26%, బి 14-18%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 14-18%. గత వారం రెండవ ప్రశ్న: ఉదయాన్నే తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే ఏమి జరుగుతుంది? ఏ బరువు పెరుగుతారు, బి బరువు తగ్గుతారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ బరువు పెరుగుతారు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎస్ ఉమారాణి ఖమ్మం, ఓంకార్ హైదరాబాద్, ఏ కిషన్ కరీంనగర్, బి రాజశేఖర్ అనంతపూర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు బి నరేందర్ ధరూర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: మునగాకులో కాల్షియం పాలల్లో కన్నా ఎన్ని రేట్లు అధికంగా లభిస్తుంది? ఏ 17, బి 12. ప్రశ్న మరొకసారి: మునగాకులో కాల్షియం పాలల్లో కన్నా ఎన్ని రేట్లు అధికంగా లభిస్తుంది? ఏ 17, బి 12. ఈ వారం రెండవ ప్రశ్న: ఉల్లిరసంతో దేనిని సమభాగంలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గుతాయి? ఏ గోరువెచ్చని నీళ్లు, బి తేనె. ప్రశ్న మరొకసారి: ఉల్లిరసంతో దేనిని సమభాగంలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గుతాయి? ఏ గోరువెచ్చని నీళ్లు, బి తేనె. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.